కట్టి గురుపత్ని దగ్గర ఉన్న నగలన్నీ మూటగట్టి తన ఇంట్లో ఉన్న నగలు అన్నీ మూటగట్టి ఈ మూటలన్నీ బస్తాల్లో వేసుకుని రాత్రికి రాత్రి అడవికి బయలుదేరిపోయాడు. కేకారణ్యంలో ఓ గుడిసి వేసుకుని అక్కడ మకాం పెట్టాడు. ఈ నగల నాణ్యాలు అమ్ముకోవడం, కళ్ళు తెచ్చుకోవడం, హాయిగా మాంసం తెచ్చుకోవడం, తినడం, తాగడం, ఇంకా స్వేచ్ఛ. గురువుగారి భార్యతో పూర్తిగా కాపురం పెట్టేశాడు అనమాట. ఇలాంటి నీచులు పురాణాల్లోనే ఉంటారా అని మీరు ప్రశ్నించద్దు, ఉన్నారు. ఒక దౌర్భాగ్యుడైతే, ఏకంగా పండితుడు, పురాణాలు చెప్పే పండితుడు ఒక దౌర్భాగ్యుడు, అవధానాలు కూడా చేసిన వాడు. సొంత వదిన అన్నగారి భార్యను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు, తెలిసిన మీకు. నేను కళ్ళారా చూశాను, అది ఆశ్చర్యం కలిగింది. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడా, ఇలాంటి పాపాత్ముల చరిత్ర వినకుండా, ఇలాంటి పాపాత్ములు చూడకుండా ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థించండి. నమః పార్వతీపతయే. నా శరీరం ఈ దేవీ భాగవతం చదివినప్పుడల్లా ఒక్కసారి కంపించేదనమాట. ఇలాంటి పాపములు జీవితంలో ఎవరు నుదుట రాయక సుమా అని. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది. తల్లి కదటండి గురుపెత్తనంటే, ఆ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం ఏమున్నది అసలుగా? వీడు అక్కడ ఇష్టం వచ్చాడు, తిరిగాడు, డబ్బు ఎంతకాలం ఉంటుంది? తాగి తందనాలాడి పని చేయకుండా ఊ ఖర్చు పెట్టేస్తే అయిపోయింది ఆ డబ్బు. ఇక వీడు దారి దోపిడీకి దిగాడు. అలా వెడుతున్న పరమ పుణ్యాత్ములైన మహాసురత్రియులై నియమనిష్టాగరిష్ఠులై ఉండే పార్థసారథి లాంటిగా పుణ్యాత్ములు పెడుతుంటే వాళ్ళ బుర్ర మీద కర్రతో కొట్టేయడం, వాళ్ళ డబ్బులు లాగేయడం, దాంతో అడవిలో వెళ్ళేవాళ్ళు వెళ్ళడం మానేశారు. ఇప్పుడు డబ్బు ఎలా వస్తుంది? ఓళ్ళ మీదకి దొంగతనానికి వెళ్ళాడు. దాంతో ఏకావళింది, ఓళ్ళ మీదకి వెళ్ళకపోయి ఎప్పుడొకప్పుడు రాజుగారికి తెలిసిందంటే కొంప ములిగిపోతుందండి. దాంతో వీడు మరి బతకడం ఎలా అన్నాడు. ఆ డబ్బు ఉంటేనే బతుకుతామా? అడవి అన్నాక ఎన్ని జంతువులు లేవు? ఎనుబోతులు లేవా? లేళ్ళు లేవా? ఇంకా రకరకాలైనటువంటి అడవి మృగాలు లేవా? వాటిని వేటాడేద్దాం, పచ్చిమాంసం కాల్చుకు తిందాం, ఉప్పేసుకు తిందాం, మాంచి బాగా వండుకు తిందాం, గరగరగరగా వండుకు తిందాం, గోంగూర పచ్చడిలాగా పచ్చడిలో వేయించుకు తిందాం, కళ్ళు ఉండనే ఉంది, అడవి నిండా కళ్ళే అనగా సరేనని వీడు కళ్ళు మాంసం ఈ రెండే ఆహారంగా పెట్టుకున్నారు. ఎడపెడ తాగారు. క్రమంగా ఈ ఏకావళికి ఈ తాగుడు ఎక్కువైపోయి ఓ భయంకర వ్యాధి పట్టుకుంది. ఆ వ్యాధితో శరీరం నుంచి దుర్వాసన వచ్చేసింది. కాళ్ళు చేతులు పుచ్చిపోయి పుళ్ళైపోయాయి. ఎక్కువగా వ్యసనాలకు వెళ్ళిపోతే ఏమవుతుంది? చేసిన పాపాలు అన్నీ కలిసి కట్టి కుడిపి రోగగ్రస్త అయిపోయింది. అది భయంకరమైన ఆ వ్యాధం తట్టుకోలేక చచ్చిపోయింది. చచ్చిపోతే వీడు 4 రోజులు ఏడ్చాడు. ఆ తర్వాత ఆ అడవిలో ఒక బోయ స్త్రీ కనపడింది, ఒక చండాల స్త్రీ. కాముకుడు కదా, అది పోతే పోయింది అని ఈ చండాల స్త్రీని బతిమాలి దాన్ని తెచ్చుకొచ్చాడు ఇంటికి. దాంతో కలిసి కాపురం పెట్టాడు. దానికి 11 మంది కొడుకులు పుట్టారు. ఒకరోజున ఈ గుడిసె కాలిపోయింది. గుడిసె కాలిపోతే గుడిసెతో పాటు వాడి పెళ్ళం, పిల్లలు అందరూ కాలి బూడిదైపోయారట. వాడు తెగ ఏడ్చాడండి. దీనిని నిగమశర్మోపాఖ్యానంలో పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు రాశాడు. అక్కడ నిగమశర్మ అనే దౌర్భాగ్యుడు కూడా అలాగే పెళ్ళం కాలిపోతే, పిల్లలు కాలిపోతే వాడు ఎవరి కోసం ఏడవల, ఈ కాలిపోయిన ఈ స్త్రీ కోసం, పిల్లల కోసం ఏడ్చాడు. అపూర్వంగా రాశాడు అక్కడ పద్యం ఆయన. ఎల్లరూ ఎల్లచో మృగం ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని, ఎల్లరూ ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని, ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశము నమ్మి కొంటి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతిక అధికాభినయ ధూర్వకమౌట ఎరుంగన కట ఈ కడజాతి నాతికి హిహి మహిదేవుడు చిక్కెనల్చు, నన్రాకకు పోకకు జనపరంపరక్యం పొగు చూడ్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధిదలంక, కలంకముక్త చంద్రాకృతి మించు నీ ముఖము నందమృత స్థితి కాంచియుండుటన్. ఎక్కడైనా మగవాళ్ళు డబ్బు పెట్టి వేశ్యల్ని కొనుక్కుంటారు. వేశ్యని ఎవడన్నా డబ్బు పెట్టి కొనుక్కుంటాడు. కానీ నేను డబ్బు కాదు, నా పవిత్రమైన వంశాన్ని అమ్మి నిన్ను కొన్నాను, అంటే నా వంశం తగలబెట్టేశాను, వంశాచారం భ్రష్టం చేసి మరీ నిన్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నానో తెలుసా? నీ నల్లని రూపు నిక్కమనినవి, నల్లగా నిగనగలాడిపోయేదట ఆవిడ గౌడిగేదిలాగా, అలాంటి నీ రూపం శాశ్వతం అనుకున్నాను. అయ్యో, నువ్వు నాతో శాశ్వతంగా ఉండక క్షణంలో మాయమైపోతావా? అగ్ని ప్రమాదానికి గురయ్యి కాలి బూడిదైపోయావా? సజీవ దహనం అయిపోయావా? మెరుపు తీగే మెరిసి నిమిషంలో మాయమైపోతుంది, నువ్వు అలాగే మాయమైపోయాడు. విజ్జుల్లతికాధికాభినయ ధూర్వహమౌట ఎరుంగనక్కట. మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది? తక్కన వేగంలో ప్రత్యక్షమై మాయమైపోతుంది. నువ్వు కూడా అలా అయిపోయావు. నేను ఎలా బతకగలను? నేను అందరూ నన్ను ఈ కడజాతి స్త్రీకి, ఇంతటి పండితోత్తమ వంశంలో జన్మించిన ఈ భ్రష్టుడు లొంగిపోయాడు అని నన్ను చూసి తిట్టుకున్నారంతా, ముఖం మీద తిట్టారు. నన్ను చూడగానే కొంతమంది ఏం చేశారో తెలుసా, నన్ను అలా నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎర్రని కళ్ళతో చూచి తు అని ఉమ్మేవారు. అంబూకృతం అంటే రెండు అర్థాలు, ఒకటి నన్ను చూచి ఉమ్మేసేవారు, ఇంకొక అర్థం ఏంటి అంబూకృతం అంటే కట్టుగొడ్డలతో నన్ను చూడగానే స్నానం చేసేవారు. మనం కట్టుగొడ్డలతో ఎప్పుడు స్నానం చేస్తాం? శవాన్ని చూస్తే. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ, అంటే శ్మశానానికి వెళ్ళినవాడు, శవాన్ని మోసినవాడు ఇంటికి రాగానే బట్టలతో కలిసి స్నానము చెయ్యవలను, గొడ్డలు ఎప్పకుండా గుడ్డలతో స్నానం చెయ్యాలి. సచైల స్నానం కుర్యాత్. నన్ను చూడగానే అందరూ కట్టుగొడ్డలతో స్నానం చేసేవారంటే నన్ను శవం చూసినట్టు చూశారు, అపవిత్రుడిగా భావించారు, నన్ను శ్మశాన భూమి కింద జమ కట్టారు. అయినా వాళ్ళు స్నానం చేసి అవమానం చేసినా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నీ ముఖంలో చంద్రబింబంలో నుంచి వెన్నెల వచ్చినట్టుగా అమృతరసం వచ్చింది, ఆ అమృతం శాశ్వతం అనుకున్నాను అని ఏడ్చి తన భార్యని పెళ్ళాన్ని తలుచుకుని తలుచుకుని కుమిలిపోయాడు వాడు. ఆ ఏడుస్తూ ఉండగా కళ్ళల్లోంచి క్రమంగా నెత్తురు వచ్చింది, ఆ నెత్తురు ఎక్కువైపోయింది, దాంతో వీడికి క్షయవ్యాధి పట్టుకుంది, దగ్గొచ్చింది, ఉక్కిస ఎక్కువైపోయింది. ఉక్కిస అంటే ఏమిటనమాట, కక్కు కక్కు అని దగ్గుతూ ఉంటే ఆయాసం వచ్చి ఉబ్బసం కింద వచ్చి నోట్లోంచి కళ్ళి పడేది. బాగా సిగరెట్లు చుట్టా కాల్చేవాడికి చూసారు ఆయాసం వచ్చేసి ఒక రకమైన కోపాలు ఎక్కువ వచ్చేస్తాయి తెలుసా సిగరెట్లు చుట్టా కాల్చేవాడికి, ఎందుకంటే శరీరం అంతా కంపించిపోతూ ఉంటుంది, ఒక రకమైన పైత్యం ఉంటుంది, దాంతో దగ్గొచ్చేస్తూ ఉంటుంది, శ్లేష్మం తెగిపోతూ ఉంటుంది, దాంతో వీడికి ఆగ్రహం ఎక్కువైపోతుంది. అందుకే ఎప్పుడైనా అలాంటి వ్యసనాలు ఉన్నవాడు తిడితే పట్టించుకోకండి, ఎందుకంటే పాపం వాడు కావాలని తిట్టట్లా వ్యసనం వాడికి ఆ కోపం తెప్పిస్తుంది అనమాట. అందుకనే వ్యసనం ఒలజోలికి వెళ్ళద్దు అన్నారు. వీడు తాగి 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 చుట్ట కాల్చి 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 ఆ ప్లమ్ ఇప్పుడు శ్లేష్మం కంఠంలోంచి రావడం మొదలుపెట్టింది. ఉక్కిస అంటందన్నమాట, బాగా కళ్ళి పడిపోవడం మొదలెట్టింది. దాంతో తట్టుకోలేకపోయాడు, దగ్గి దగ్గి కడుపు ఇలా పట్టేసుకున్నాడు. ఎక్కువ దగ్గుపోతే కడుపు నొప్పి వచ్చేస్తుందట, ముడతలు పడిపోయింది ఆ కడుపు. బాబోయ్ బాబోయ్ అనే లోపు నోట్లోంచి నెత్తురు కూడా పడింది. ఇంకా అక్కడి నుంచి వీడికి నరకం మొదలైంది. 10 సంవత్సరముల పాటు దుర్భర నరకం భూలోకంలోనే అనుభవించాడు వాడు. చచ్చాక నరకం కాదు, బతికొండగానే నరకం అనుభవించాడు. చేతులు అణిగిపోయేవి, తిండి దొరికేది కాదు, వేళకి మద్యం పడకపోతే కంపించేది. తాగుబోతులకిట వేళకి తాగకపోతే శరీరం కంపించిపోతుందిట, ఈ వేదవ్యాసుల వారు చూసి రాసినట్టుగా రాశాడు అది మహానుభావుడు ఆయన. అందుకే పరమ పుణ్యాత్ముడు అన్నారు ఆయన. ఇలా వణికిపోయేవాడు, సమయానికి దొరికేది కాదు, ఎందుకంటే రోగం వల్ల వీడు చెట్టెక్కి తాడికల్లు దింపుకోలేకపోయేవాడు, డబ్బులు లేవు కొండానికి. ఈ వార్ధక్యం వచ్చేసి ఈ శ్లేష్మ ఎక్కువైపోయి శరీరం కంపించిపోయి చుట్ట కాల్చడానికి చుట్ట దొరక్క ఎక్కడైనా ఇంత చుట్ట దొరకపోతున్నానని రామచంద్ర ప్రభు అక్కడ కట్టెలుంటే ఈ కట్టెని ఇలా ముక్క చేసుకుని అదే నిప్పంటించుకుని ఆ పొక్క కూడా వీల్చేసి అటువంటి చివరికి చుట్ట వేళకు కాల్చకపోతే మరి ఏ పొగ పడితే ఆ పొగ లోపలికి పిలిచాలనిపించింది అటువంటికి. ప్రభు రామచంద్ర అని కథ చదువుకున్నప్పుడల్లా ఒకసారి రాముడు తలుచుకుంటాను అనమాట. అందుకని అంత వ్యసనమునకు గురవడం ఎంత ప్రమాదం, ఒకసారి గుండెల మీద చేసుకుని ఈ రోజు నుంచైనా ఇంకా కొంతైనా మిగిలితే ఎవరిలో అయినా ఆ వ్యసనం విడిచిపెట్టండి. నేను మీలాంటి మహాపుణ్యాత్ముల గురించి చెప్పలేదు, ఎక్కడైనా అలా మిగులుతారేమో వాళ్ళైనా ఇప్పుడైనా బాగుపడితే బాగుండు. గురువుగారి అనుగ్రహం వల్ల ఇలాంటి దౌర్భాగ్య స్థితి లేకుండా సుఖంగా వెళ్ళిపోవాలనే కోరికతో మంగళాశాసనం చేస్తున్నాను. పరమేశ్వరుడు రక్షించుగాక. పాపం మొత్తం మీద ఈ విధంగా వీడు 10 సంవత్సరాలు నానాయాతన పడి అలమటించిపోయాడు. క్రమంగా నోట్లోంచి పురుగులు పడ్డాయి. 5 రోజులు అయితే తిండి లేదు, మూసిన కన్ను తెరవలేదు, అలా కళ్ళు మూసి పడిపోయింది అంటున్నాడు పాపం. తల ఊగుతోంది, చేతులు ఊగుతున్నాయి, వాడిని ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టేవాడు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. గురువుగారిని చంపాడా, తల్లిదండ్రులను చంపాడా, గుండెల్లో గుణపం పొడిచి మరీ చంపాడా, గురుపత్నిని ఎత్తుకుపోయాడు. ఇంకా చెయ్యరాని ఎన్నో పాపాలు హింసతో చేసి చేసి బతికాడు. ఆ పాపం దుర్భర నరక రూపంలో అలా అనుభవించాడు. భూలోకంలో యమయాతన పడ్డాడు. అలా 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 కళ్ళు మూసి మూసి ఏడ్చి ఏడ్చి తటుక్కున వాడి ప్రాణం పోయింది. ప్రాణం పోయేటప్పుడు అంతేలేండి, ఎంత బాధపడినా పోయేటప్పుడు టిక్కున పోతుందన్నమాట. చీమ చిటుక్కుమన్న శబ్దం చేసింది వాడి నెత్తి దగ్గర, ప్రాణం బయటకు వచ్చేసింది. రాగానే ఈ దుర్మార్గుడి ఆత్మ నరకానికి వెళ్ళలేదు, స్వర్గానికి వెళ్ళలేదు, మధ్యలో ఒక పిశాచం అయిపోయింది, నల్లని పిశాచం. దాని కోరలు బయటకు వచ్చాయి, కళ్ళులో బయటకు వచ్చాయి. దీనికి ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్ళు, దాహం వేస్తే మంచినీళ్ళు ఎవరు ఇచ్చినా వాడికి అందుకోలేడు. పిశాచాల లక్షణం ఏంటో తెలిసిన, నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ పిశాచ జన్మ మరీ దుర్భరం. వీడు చేసిన పాపాలకి పిశాచం అయిపోయాడు. పిశాచాలకు ఆకలి దప్పులు ఎక్కువ ఉంటాయి, కానీ మనకి మళ్ళీ ఈ మంచినీళ్ళు తాగలేవు, బాలకృష్ణ గారు పెట్టిన భోజనం చేయలేదు. అది ఆకలి వేస్తే పూరి కూర తినలేదు పాపం, దాని దరిద్ర జన్మది. దానికి తిండి ఏమిటి అంటే ఎవడి దగ్గరికైనా వెళ్ళి హుమ్మని అరుస్తుంది. అరిస్తే ఎవడన్నా భయపడితే, వాడు గుండాకి చచ్చిపోతే వాడి శరీరాన్ని మాత్రమే పిక్కు తింటుంది. అది భయపడలేదా, ఎవడెవరాను అన్నారా అవతల వాళ్ళు, వీడు హడిలి పారిపోవలసిందే. కాబట్టి పిశాచాల నుంచి బయటపడాలంటే మీకేముండాలి, ఆత్మబలం ధైర్యం ఉండాలి. అయ్యా బాయ్, భూతమేమో పిశాచమేమో అని వణికిపోకండి. అసలు మనుషులను మించిన పిశాచాలు ఎవరు? ఒక్కొక్కడికేమో పెళ్ళాం రూపంలో పిశాచాలు, ఒక్కొక్కడికి మొగుడు రూపంలో భూతాలు. ఇళ్లలో ఈ భూతప్రేత పిశాచాలు, ఇన్ని భూతప్రేత పిశాచాలతో ఇబ్బంది పడకుండా గురువుగారు అదృష్టవశాత్తు దేవతలను వెంట పెట్టుకెడుతున్నారు. కానీ లేకపోతేనా అమ్మో, ఒక్కొక్కడు ఒక్క రకం అనమాట. ఈ మనుష్యుల పాప పుణ్యముల వల్ల వీళ్ళే పిశాచాలు సగం. వీడు ఎన్నాళ్ళు పడ్డాడు? ఎక్కువ రోజులు పడలేదు, 14 రోజులు తిండి తిప్ప లేకుండా అల్లాడిపోయాడు. ఆ శవం అక్కడ ఉన్నంత వరకు వాడికి పిశాచ రూపం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శవానికి ఎవడైనా దహన సంస్కారం చేసి పిండ ప్రదానం చెయ్యకపోతే పరమపాపాత్ముడు ప్రేతాత్మయ్యి అల్లాడిపోతాడు. అందుకని చచ్చిన వాడి కోసం తప్పక శవదహనం చెయ్యాలి, లేదా పాతి పెట్టాలి. ఎక్కడో ఓ చోట వాడికి ధర్మోదకాలు పిండ ప్రదానాది కార్యక్రమాలు జరగాలి, జరగనంత వరకు ఆత్మ అల్లాడిపోతుందలా. అందువల్ల ఎప్పుడైనా ఎవడన్నా చచ్చిపోతే మాకెందుకండి పిండ ప్రదానాలు అనకండి, మీకోసం కదా చచ్చినవాడు. మీ తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు కదా, వాళ్ళని అనుగ్రహించండి. మీకు ఆస్తి ఇచ్చారు కదా, నాస్తికులు అయిపోయి వాళ్ళకి తగలబెట్టకపోతే పాపం వాళ్ళు ఎంత బాధపడతారో, మహాపాపం అది. ఈ ఎర్రజెండాగాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులను అలా హింసిస్తున్న దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. వీళ్ళ దొంపలు తెగ వీళ్ళంతా కలిసి దేశాన్ని పాడు చేస్తున్నారు, ఆత్మల్ని అలా పెంచుతున్నారన్నమాట. పాపం వీడు అలా అల్లాడిపోతుండగా అటు కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ళు ఒక రోజున కట్టెలు కొట్టుకుని భుజం మీద పెట్టు కడుతున్నారు. వాళ్ళకి దారిలో కుళ్ళు వాసన వచ్చింది. అప్పా, ఏమిటి వాసన అని చూశారు. 14 రోజులుగా కుళ్ళిపోతున్న శవం ఒకటి కనపడింది. పాపం ఎవడో చచ్చిపోయాడు, దిక్కుమాలాడు, ఎవరు కాల్చిన వాళ్ళు లేరు అని జాలిపడి వీళ్ళు వెంటనే గుణపాలు తీసి గొయ్యి తవ్వి అంత కుళ్ళిపోయిన శవానికి తగలబెట్టడానికి వాళ్ళకి మనసు అంగీకరాద, అందుకని బాగా గొయ్యి తవ్వి 8 అడుగులు గొయ్యి తవ్వి అందులో పారేశారు ఆ శవాన్ని. అది కూడా అలాగా అసహ్యం కదా, అందుకని గుణపాలతో తోసేసి పైన మట్టి కప్పేశారు. అప్పటిదాకా పిశాచంలో ఉన్నాడు కదా వీడు, తక్కువ వాడి దగ్గరికి 2 శివకింకరులు వచ్చారు. వచ్చి ఒరే పిశాచమా అని నెత్తిమీద దెబ్బ కొట్టారు. కొట్టగానే అందమైన శరీరం వచ్చేసింది వాడికి, అచ్చం శివుడి వంటి శరీరం వచ్చింది. ఆ శరీరంలో వాడిని కూర్చోబెట్టారు. వెంటనే వాడు అన్నాడు, అయ్యా మహాత్ములు ఎవరండి మీరు, ఎన్ని పాపాలు చేశాను నేను, అల్లాడిపోతున్నాను. ఆ సమయంలో పిశాచమయ్యి ఆకలి దప్పులకి అలమటించిపోతున్న సమయంలో దేవుళ్ళు వచ్చారు, నాకు ఈ అందమైన శరీరం ఇచ్చారు, నన్ను ఎక్కడికి పట్టుకుపోతున్నారు, అసలు మీరెవరు, నేను ఎందుకు ఇలా మారాను అనగానే, అప్పుడు వాళ్ళిద్దరూ మేము శివకింకరులం, కైలాసం నుంచి వచ్చాం, నువ్వు పరమ పాపాత్ముడివి, ఇక నీ పాపాలకు లెక్క పెట్టలేము. తారల లెక్క కాగా శకతాతతి లెక్క పయోదశీకరాహారము లెక్క భూరి భూరజము లెక్కగా నీవు వనర్చిన పాపముల్ కలవు. ఆకాశంలో నక్షత్రాలు ఎవడైనా లెక్క పెట్టగలడా? అవైనా లెక్కెట్టచ్చు, నీ పాపాలు లెక్క పెట్టలేము, అన్ని పాపాలు చేసావు. శికతాతతి లెక్క, సముద్ర తీరానికి వెళ్ళి ఒక్కొక్క ఇసుక రేణువు, ఇంతంత రేణువు కదా, ఆ రేణువులు లెక్కెట్టగలరా ఎవరైనా? ఓపిక ఉంటే వెళ్ళి లెక్క పెట్టరండి. మళ్ళీ జీవితంలో ఏమండి పక్క ప్రశ్న వేయలేం మనం. భూమి మీద ఇసుక రేణువులు కూడా లెక్క పెట్టే కొందరు పండితులు ఉన్నారు, అవైనా లెక్క పెట్టచ్చు. నీ పాపాలు లెక్క పెట్టలేము, అన్ని మహాపాపాలు చేసావు. సముద్రంలోని కెరటములు పైకి లేస్తున్నప్పుడు అందులోంచి నీటి తుంపరలు పడతాయి నేల మీద. ఆ నీటి తుంపరలు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఆ నీటి తుంపరలు లెక్క పెట్టడం కష్టం, అవైనా లెక్క పెట్టచ్చు. నీ పాపములు మాత్రం లెక్క పెట్టలేము. ఎవడైనా వాహనం నడుపుతూ ఉంటే ఆ వాహనం వెనక నుంచి దుమ్ము పైకి లేస్తుంది, డస్ట్ పార్టికల్స్, ఆ ధూళి కణాలైనా లెక్క పెట్టచ్చు. కానీ నో వన్ కెన్ కౌంట్ యువర్ పాపాస్, అన్ని మహాపాపాలు, ఇన్ఫైనైట్ అంటే అవి, అనంత పాపాలు చేసావు నువ్వు దౌర్భాగ్యుడా. అయినప్పటికీ నీకెక్కడో ఉన్నది పూర్వజన్మ సుకృతం, అందువల్లే నీ పాపాలు పోయి నువ్వు కైలాసానికి వస్తున్నావు అనగానే ఈయన మళ్ళీ కుతూహలంగా ఆ పుణ్యం ఏమిటండి అన్నాడు చేతులు కట్టుకుని. ఏమిటా, నీ శవం పక్కన పడి కుళ్ళిపోతుంటే ఈ కట్టెలు కొట్టుకునే వాళ్ళు వచ్చి గొయ్యి తవ్వి ఆ గోతిలో పాతేశారు నిన్ను. ఆ గోతిలో నీ శవానికి అడుగున 8 హస్తముల ప్రమాణం, హస్తం అంటే ఈ జాన అన్నమాట, 8 జానల కింద ఒక రుద్రాక్ష పూస ఉంది, దాని మీద నిన్ను పాతి పెట్టారు, నీ పాపాలు పాతి పెట్టబడ్డాయి. దానితో నువ్వు సంపూత చరిత్రుడివి, మహాపవిత్ర చరిత్రుడివి అయిపోయావు అన్నాడు. వెంటనే వీడికి మతిపోయి ఆ కిందకు చూశాడు. అప్పటికి వీడి దివ్య దృష్టి ఉంది కదా, మరి ఇప్పుడు దివ్య రూపం కదా, చూస్తే నిజంగానే వీడిని పాతి పెట్టిన చోట 8 హస్తముల కింద ఒక రుద్రాక్ష ఉంది. అయ్యా నా అదృష్టం కొద్దీ, శవం కింద 8 అడుగుల లోతున, 8 హస్తముల లోతున ఆ పూస ఉంది, ఆ పూస ఎలా వచ్చిందండి అని అడిగాడు ఆయన. ఒక యోగీశ్వరుడు గురువు ద్వారా పంచాక్షరీ మంత్రపూర్వకంగా రుద్రాక్ష మెడలో వేయించుకున్నాడు. ఆయన ఇక్కడ కొంతకాలం తపస్సు చేశాడు, జీవ సమాధి అయిపోయాడు తర్వాత ఆయన. ఆయన సమాధి ఇక్కడే ఉండేది చాలా కాలం. క్రమంగా వర్షాలు వచ్చి వచ్చి సమాధులు కొట్టుకుపోయాయి, భూమిలో మార్పులు వస్తూ ఉంటాయి కదా. కొంతకాలం పోయాక సమాధులు ఉండవు, దెబ్బలు ఉండవు, ఇంకోటి ఉండవు. ఒకప్పుడు శ్మశానం ఏమో స్థలాలు అయిపోతాయి, స్థలాలు శ్మశానాలు అవుతాయి. ఇక హైదరాబాద్ అయితే చెప్పేక్కర్లా, అన్నీ కబ్జాలే. మనం కదలకుండా కూర్చుంటే మన మీద కూడా బిల్డింగ్ కట్టేస్తాడు. అలా ఎవడో ఇక్కడ క్రమంగా చెట్లు పాతాడు, అవి కొట్టుకుపోయాయి, ఆ పూస ఒకటి మాత్రం ఉండిపోయింది. నీ అదృష్టం వల్ల ఇక్కడే తవ్వి వాళ్ళు పాతి పెట్టారు. దీనికి ఒకే ఒక్క కారణం ఉన్నది, మీ నాన్నగారు నువ్వు గుండెల్లో పొడుస్తూ ఉంటే గుణపంతో నా కుమారుడు ఎన్ని పాపములు చేసినా శివమంత్రపూర్వకంగా వాడు పవిత్రుడవుగాక అని చచ్చిపోయే ముందు నమశివాయ నమశివాయ అనుకుంటూ కొడుక్కి మేలు కలగాలని చచ్చిపోయాడు. ఆ పుణ్యం నిన్ను కాపాడిందిరా, అందుకే తండ్రి తల్లి అన్నారు, ఇవాళ నీ పాపాలు పోయాయి అనగానే వాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు 10,000 సంవత్సరాలు కైలాసంలో ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పుడతావు, నీకు ఈ పూర్వజన్మ రహస్యం ఉంటుంది. అప్పటి నుంచి అందరికీ రుద్రాక్ష మహిమను వ్యాపింపచేస్తూ రుద్రాక్షల యొక్క కథని లోకంలో చెప్పు అనగా అతడు అలాగే అన్నాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి అక్కడ 10,000 సంవత్సరాలు ఉండి భూలోకంలో పుట్టి అప్పటి నుంచి వాడు కొంతకాలం పాటు రుద్రాక్ష మహిమని వ్యాపింపచేశాడు. వాడికి శంకుకర్ణుడు అని పేరు. అతడే ఈ రుద్రాక్ష మహిమ గురించి చెప్పడం వల్ల పురాణంగా ఇప్పుడు శంకుకర్ణుడు అనే పేరుతో ప్రమద గణములలో ఒకడిగా ఉన్నాడు. నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, శంకుకర్ణుడు వీళ్ళందరూ ప్రమద గణాల్లో ఒకడనమాట. రుద్రాక్ష మహిమతో పరమ దౌర్భాగ్యుడు ప్రమద గణాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా అందుకే రుద్రాక్ష మహిమ వినడమే కనకుండా ఒక్క రుద్రాక్ష అయినా శరీరంలో ధరించాలి. ధరిస్తే ఏ సమయానికి శరీరం వెళ్ళిపోతుందో తెలియదు గనక ఆ సమయంలో మన మెడలోనో మన చేతిలోనో మన నడుముకో ఎక్కడో చోట ఉంటే ఈ రుద్రాక్షతో పాటు మనం సమాధి అయితే లేక తగలబెట్టబడితే అవేమీ లేకపోయినా చచ్చిపోయినప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉంటే వీడి పాపాలు నశించి వీడు హాయిగా ఊర్ధ్వలోకాలకు వెడతాడు. అందువల్ల శరీరం మీద తప్పక రుద్రాక్ష ఉండి తీరాలి అని ఒకనొకప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడు మనందరికీ చెప్పాడు. దానినే వేదవ్యాసులు వారు పురాణస్థం చేశారు. కాబట్టి ఏం చేయాలన్నమాట, మనం మంత్రపూర్వకంగా ఒక్క రుద్రాక్షనైనా ధరించాలి. రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవతి అసంశయః, రుద్రాక్షని ధరించిన వాడు రుద్రుడే అవుతాడు. అసంశయః అంటే అందులో సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్, అందులో ఏ సందేహం లేదు, నిస్సందేహంగా వాడు రుద్రుడే అవుతాడు ధారణ చెయ్యడం వల్ల. రుద్రాక్ష ఒకటి, విభూతి ధారణ, ఈ రెండూ శివభక్తులైన వాళ్ళు చెయ్యాలి. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాను, తరచుగా మనం శివక్షేత్రాలకు వెడుతున్నాం, ఈ గోకర్ణం వంటి వాటి చోటుకు వచ్చినప్పుడు మెడలో రుద్రాక్ష అయినా ఉండాలి, లేదా నుదుటే ఉండాలి, విభూతి ధారణ ఉండాలి. విభూతి ధారణ లేకుండా శివదర్శనం చేయడం శవదర్శనంతో సమానం, వ్యర్థమైపోతుంది. అందుకే దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామం అశివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం అని చెప్పారన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా ఈ విభూతి ధరించకపోతే ఎంతటి భక్తుడికైనా అహంకారం వస్తుంది, అప్పుడు దెబ్బతింటాడు. అందుకని విభూతి ధారణ చేయటం వల్ల కొన్ని రకాల అహంకారాలు నశిస్తాయి. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరేమిటి? బాణాసురుడు. బలిచక్రవర్తి అంటే మీకు తెలియదేముంది? 3 అడుగులు దానం చేసి వామనుడికి, తద్వారా పాతాళానికి వెళ్ళి భవిష్యత్తులో ఇంద్రుడవుతున్నాడు ఆయన. ఈ ఇంద్రుడు పురంధరుడి పదవి వెళ్ళిపోతుంది కొంతకాలానికి. ఈ పురంధరుడికి పదవి క్షవరం అయిపోయాక తర్వాత పదవి బలిచక్రవర్తికి వస్తుంది. బలిచక్రవర్తి రాబోయే ఇంద్రుడు. అప్పుడు మనకి మనువు పేరు సూర్య సావర్ణి. అంతటి బలిచక్రవర్తికి 100 కొడుకులు, అందులో పెద్దవాడు బాణాసురుడు. ఈ బాణుడు అనేవాడు మహావీరుడు. వాడు ఒకప్పుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అతి కఠోర దీక్షతో, అంటే హిమాలయ కైలాస పర్వతం పైన ఉన్న కైలాసానికి అప్పుడే వెళ్ళలేరు ఎవరైనా, అందుకని హిమాలయాలలో ఉన్న కైలాస శిఖరం దగ్గర చేరి ఊర్ధ్వబాహుడై 2 చేతులు ఇలా పైకి చేర్చి కఠోర నియమంతో ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్ర జప పరాయణ చిత్తుడైపోయాడు. అలా వాడు మహాతపస్సు చేయగా, పంచాక్షరి మంత్ర జపం చేయగా ఈశ్వరుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈయన పులకించిపోయి, శంకర భక్తమానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నా శంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ ఖేలన భక్త పాలన. శంకర నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. భక్త మానస వశంకర, భక్తుల యొక్క మనస్సులను వశంకర అంటే వశము చేసుకునేవాడు. శివుడు తన భక్తుల మనస్సులని తన దగ్గరికి తీసుకుంటాడనమాట. దుష్టులై అహంకారంతో కన్ను మిన్ను గానక విజృంభించే రాక్షసులను నాశంకర నాశనం చేసేవాడివి నువ్వు. నీ శరీరం ఎటువంటిది? పాండునీల రుచి శంకర వర్ణ, తెల్ల నీల వర్ణములతో ఉంటుంది. అంటే శివుడు తెలుపుగాను నీలంగాను కూడా ఉంటాడట. అనగా శివుడి శరీరం అంతా తెల్లగా ఉంటుంది, ఒక కంఠం ఎలా ఉంటుంది? విషం తాగడం వల్ల నీలంగా ఉంది. అందుకని పాండు నీల రుచి శంకర వర్ణ, తెలుపు నలుపుల యొక్క శంకరములైన వర్ణముతో కూడిన శరీరము గల ఈశ్వరానికి నమస్కారం. నిజాంగ భోగిరాట్ కంకణ, నీ అవయవాలన్నిటికీ త్రాచుపాములుంటాయి. మెడలో పాము, భుజకీర్తులుగా పాములు, చేతులకి కంకణములుగా పాములు, నడుముకి పాము, యజ్ఞోపవేతం పాము, ఈ విధంగా అన్ని సర్పాలని ధరించే నీకు నమస్కారం. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి హృదయం కలువ పువ్వు. కలువ పువ్వుల్ని ఎవరు వికసింపజేస్తారు? చంద్రుడు. పార్వతీ హృదయం అనేటటువంటి కలువ పువ్వుని వికసింపచేసే కలువల చెలి చంద్రుడి వినియు. యోగి హృత్ పంకజ పంకజాప్త, యోగుల హృదయములు తామర పువ్వులు. ఈ తామర పువ్వులను వికసింపజేసే సూర్యుడు వినువు. సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుంది, నీవు రాగానే యోగి హృదయములు వికసిస్తాయి. అటువంటి నీకు పరమేశ్వరుడికి పార్వతీ వల్లభుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తాండవ నృత్యం అంటే ఇష్టం, భక్త పాలన నీ కర్తవ్యం అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే ఈశ్వరుడు మెచ్చుకొని చెప్పానుగా, ఈశ్వరుడికి బోళాశంకరుడు అని పేరు. భోళ అంటే హిందీ శబ్దం, భోళ అంటే అమాయకుడు, మాయలేనివాడు, కల్లా కపటం ఎరగనివాడు, అంతటి అమాయకుడు. అందుకే శివుణ్ణి నన్ను బాగా లోకుగట్టి ఎవడిష్టపోతాడు వాడు రెచ్చిపోతున్నారు. ఇలా మరీ అమాయకంగా ఉండకూడదు, విష్ణువులో ఉండాలి కొన్ని విషయాలు. ఏం చేయను, నాకు అలా అలవాటు అయిపోయింది శివుణ్ణి పూజించి పూజించి. పాపం శివుడు ఆ ప్రార్థనకు లొంగిపోయి ఏం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు నువ్వు భక్త వశంకరుడివి గనక ఏం కావాలన్నా ఇస్తావు గనక కోరుకుంటున్నానే, మళ్ళీ కాదనకూడదన్నాడు. కోరుకోవయ్యా, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాను. అబ్బా ఏమి తపస్సు చేసావు, నీ తపస్సుకు మెచ్చుకున్నానగానే, అయితే ముందుగా 1000 చేతులు అడుగుతున్నాను. ఈ ఒక్క కోరిక కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏం అడుగుతున్నాను? 1000 చేతులు ఇస్తావా అన్నాడు. ఓ సరే కదా ఇచ్చేశాను అన్నాడు. అనగానే వెంటనే 1000 చేతులు వచ్చేసేవాడికి. ప్రభు బా 1000 చేతులతో చాలా బాగుంది నా శరీరం, కానీ ఎప్పుడు 1000 చేతులు ఉంటే కొంచెం భరించడం కష్టం. రేపు పొద్దున్న గోకర్ణ యాత్రకు పద్మాకర్ గారితో పెడితే సిటీ బస్సు ఎలా ఎక్కుతాం? ఇన్ని చేతులుంటే అడ్డం, కావాల్సినప్పుడు రావాలి, వద్దనుకుంటే మాయమవ్వాలి. పిలిస్తే చేతులు రావాలి, తక్కిన వేళలో రెండు చేతులే ఉండాలి. అలా వరం ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. దాంతో మళ్ళీ రెండు చేతులే ఉన్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వస్తాయి, వద్దంటే మానేస్తాయి. ఎవరన్నా ముందుగా దర్శనానికి వెళ్ళిపోతున్నారనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడనమాట, అంటాడు వెయ్యి చేతులు. దాంతో జనాలందరూ ఒక్క తోపు తోసి ఈయనే వెళ్ళి లింగాన్ని ముట్టుకుంటాడు, ఇంకెవరిని ముట్టుకునేవాడు అనమాట. అందుకే వెయ్యి చేతులు ఇవ్వలేదు మీకు. కుర్చీ ఒక్క రెండు చేతులు ఉంటేనే కుర్చీ ముందుకు లాక్కున్నారే, మొత్తం 1000 చేతులు ఇస్తే ఏ గురువుగారి కుర్చీ ఉంటుందా? ఆ గురువుగారు కూడా కుర్చీ కోసం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని 1000 చేతులు అక్కడికి అలా ఇచ్చాడు. ఇప్పుడు ఇంకేం కావాలో కొరుకో. ప్రభు దేవ మదీయ వాంఛితము తేటపడం నీకెరిగించదన్ నీవును అద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటన్ కావలియుండి నన్ను కృపగావుము ఓ శరణాగత వత్సల భావభవారి నీ పదయుగంబునెప్పుడు ఆశ్రయించదన్. ఇంక ఇప్పుడు మరొక కోరిక ఉన్నది. దేవా, నా మనస్సులోని కోరిక, గొప్ప కోరిక, మన్నిస్తావా? మన్నిస్తున్నాను ఆయన, ఇన్నిసార్లు ఎదుగురా ప్రాణం తెస్తావు అన్నాడు ఆయన. నీవు, నీ భార్య పార్వతి, నీ కొడుకు కుమారస్వామి, గణపతి, నందీశ్వరుడు, ప్రమదగణాలు కైలాసానికి లాకౌట్ ప్రకటించి అది విడిచిపెట్టి నా నగరం దగ్గరకు వచ్చి కోటగుమ్మం దగ్గర గేట్ కీపర్స్గా ఉండి నన్ను రక్షించండి అన్నాడే. మా ఐదారి భక్తులు, నీవును అద్రినందయును నెమ్మిని నాపురి కోటవాకిటం కావలియుండి నన్ను నీవు కృపగావుము, దయతో కాపాడు. అది కూడా లోపలికి వచ్చి కాపాడటం కదట, గుమ్మం బయటే ఉండాలి. మరొక మాట, ఆసనంలో కూర్చోకుండా నిలబడే కాపలాగా అయ్యాలి. శివుడికి బాగా వేసేళ్ళండి శిక్ష. భక్తులు రాగానే ఏం కావాలో కోరుకో కోరుకో అంటున్నాడు ఆయన, దాంతో అలా ఇచ్చేస్తున్నాడు పాప ఆయన. అవునా? పరమేశ్వరుణ్ణి, ఏ అంతటి పరమేశ్వరుణ్ణి, దయాళువుని, మోక్షమెమ్మని కోరక వాడి కర్మయోగం కాకపోతే రావణాసురుడేమో నీ భార్య నాకు ఇచ్చేయంటాడా, ఈ మూర్ఖుడేమో కాపలాగా అన్నాడా. పైగా గుమ్మానికి అటు ఇటు నిలబడే ఉండాలట ఎప్పుడును. ఒకవేపు ఏమో నువ్వు, ఒకవేపు మీ ఆవిడ, మళ్ళీ ఇద్దరు పక్కకు వచ్చి నిలబడకూడదు, మొగుడు పిల్లలలో విడివిడిగానే ఉండాలి. ఇటువైపు గణపతి, ఇటువైపు కుమారస్వామి, ఇటు నంది, ఇటు చండి, అటు భృంగి, ఇటు భృంగిరటి, అదృశ్య రూపంతో పైగా అందరికీ కనపడకూడదు, నాకు నా పెళ్ళానికి తప్ప. అలా కాపలా కాస్తూ ఉండండి అనగానే ఎగాదిగా చూశాడు పార్వతి. ఏం చేద్దాం, ఏం చేద్దామేంటి, ఒట్టెట్టారుగా శివా, ఇస్తావా ఇస్తావా అని వాడు తెలివితేటలతో 3 సార్లు మీ చేత ఒట్టు పెట్టించుకున్నాడు. మీరు కమిట్ అయ్యారు, ఇంకేం చేస్తాం అంది ఆవిడ. అందుకే నువ్వు నా భార్య అన్నాను అని మెచ్చుకున్నాడు ఆయన. ఎప్పుడు కూడా భార్య కాదనకుండా కూడా వస్తే భర్త అలా మెచ్చుకోవాలండో. అలా మెచ్చుకుని వెంటనే భూలోకానికి వచ్చేశారు. సోణపురం అనే పేరుతో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకున్నాడు బాణాసురుడు. ఆ పురం లోపల ఉండేవాడు వాడు. శివపార్వతులిద్దరూ తమ ప్రమదగణాలతో కాపలాకి వచ్చారు. ఇలా కొంతకాలం హాయిగా, ఇప్పుడు శివుడు కాపలా ఉన్నాడు కాబట్టి లోపలికి మాట వరసకు కూడా ఈయనకి తెలియకుండా ఎవడూ రాలేడు. ఒకవేళ వచ్చాడా శివుడు ఉఫ్ అంటే ఎగిరిపోతాడు వాడు. కాబట్టి శివానుగ్రహం లేనివాడు లోపలికి రాడు, శత్రు భయం లేదు. దానికి తోడు వీడికి 1000 చేతులు ఉండనే ఉన్నాయి. ఇంకేముంది, వీడు విజృంభించాడు, దేవతల మీద పడ్డాడు, దేవతల్ని మొత్తాడు. ఇంద్రాది దేవతలంతా కకావికలై పారిపోయారు. ప్రమదగణాలు సాయం చేస్తూ ఉంటే సకల జాతుల్ని జయించాడు వాడు. 1000 సంవత్సరాల పాటు పాపం ఇంద్రాది దేవతలు యజ్ఞాలు లేక, స్వర్గం లేక, అమృతం లేక అల్లాడిపోయి చివరికి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టారు. ప్రభు విష్ణుదేవ రక్షించమంటే నేను రక్షించడానికి వీల్లేదు, ఎందుకంటే వాడిని చంపడానికి వెడితే అక్కడ కాపలా ఉండేది ఎవరు, శివుడు. నేను ముందు శివుడితో యుద్ధం చేయాలి, మీరు బలేవాళ్ళరా మాలో మాకు యుద్ధం పెట్టేటట్టున్నారు, మేమిద్దరం యుద్ధం చెయ్యం అనగానే మరి ఏం చెయ్యాలి, నేను యుద్ధం చెయ్యకుండానే ఈ బాణాసురుణ్ణి పడగొట్టేందుకు ఒక మార్గం చూస్తాను. శివభక్తుణ్ణి పడగొట్టాలంటే మళ్ళీ శివుడి శాపానికి వాడు గురి అయ్యేలా చెయ్యాలి, ఇంకెందుకు మీరు చూస్తూ ఉండండి అన్నాడు. థింగని విష్ణువులోంచి వైష్ణవమై బయటకు వచ్చింది, బాణాసురుణ్ణి పట్టుకుంది. అసలు మామూలుగానే బాణాసురుడికి కొవ్వు ఎక్కువ, అహంకారం ఎక్కువ, ఇప్పుడు ఈ వైష్ణవమై కూడా పట్టుకుందిగా. దాంతో ఒక రోజున బాణాసురుడు 1000 చేతులు ఎక్కువైపోయాయి, బలం ఎక్కువైపోయింది, బలం ఎక్కువైపోయింది, ఏం చేద్దామని వెళ్ళి అష్టదిగ్గజములు అనే పేరుతో 8 ఏనుగులు భూమిని మోస్తున్నాయి. ఆ ఏనుగులు 2 గుద్దులు గుద్దాడు, అవి డామని కింద మొగ్గిపోయాయి. చీ, ఏనుగులు బతికింతేనా, ఈ ఏనుగులు కావు పీనుగులు అనుకుని అక్కడి నుంచి బయలుదేరి పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాలను భుజాలతో ఇలా కొట్టాడు. పర్వతాలు పెచ్చులుడి కింద పడ్డాయి. పర్వతాలు కూడా నన్ను ఏం చేయలేవు అనుకున్నాడు. ఈ విధంగా అన్నిటినీ చితక్కొట్టుకుంటూ, చెట్లను పడగొట్టుకుంటూ, సముద్రాల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టి ఎంత ప్రయత్నించినా చేతులకి తేట ఎక్కువైపోయింది. ఈ తేట పోవాలంటే తాట ఒలిచేవాడు ఒకడు కావాలి, అందుకని ఒలిచేవాడు లేడు, బలం ఎక్కువైపోయింది. ఈ కండూతి ఎలా తీరుతుంది, ఈ భుజముల తేట ఎలా తీరుతుంది అనుకుంటూ వాడు చివరికి ఒక రోజున శివుడి దగ్గరకు వచ్చాడు. ఆ రోజు సోమవారం పొద్దుటే రుద్రాభిషేకం చేసి మరీని శివుడి దగ్గరకు వచ్చాట. ఎదురుగుండా 2 చేతులు జోడించి, కోట కాపలాగా ఉన్నాడుగా, 2 చేతులు జోడించి నమస్కరించాడు. దేవా, ఈశ్వర, భక్త మానస వశంకర, నువ్వు నాకు వరాలు ఇచ్చావు, ఆ వరాలతోటి నాకు లేని కొత్త సమస్య వచ్చిందన్నట. ఈయన తెల్లబోయి, వరాలు ఇస్తే ఎవరన్నా సంతోషిస్తారు, వరం వల్ల నీకు కండకావరం పెరిగినట్టుంది, ఏమైందిరా నీకు అన్నాడు ఆయన. ఏమిటా, ఇదిగో ఈ చేతులతోటి వచ్చింది సమస్యల్లా, 1000 చేతులు, అబ్బా బరువు ఎక్కువైపోయాయి, బలం ఎక్కువైపోయింది, తేట ఎక్కువైపోయింది, ఈ భుజముల కండూతి తీరటం లేదు, ఈ చేతులు ఉన్నందుకు ఏం చెయ్యాలి. పోతనగారు రాశాడండి మహాభాగవతంలో ఈ బాణాసురుడి చరిత్రను, అపూర్వంగా రాసి పరిశాడు ఆయన. హుంకార కంకణ క్రేంకార సింజినీ టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భస్వన్మండలగ్ర ప్రకాండ ఖండిత రాజ మండలంబు సోలాహత క్షతోద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు ఉద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమము కాగదరపలే నట్టి కరములు కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. ప్రభు ఈశ్వర, ఈ 1000 చేతులతోటి యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో హుమ్మని హుంకరిస్తూ ఈ చేతులకున్న కంకణములు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదులుతూ ఉంటే గాజులు చూడండి టింగిటింగని శబ్దం అవుతాయి. ఆ కంకణముల క్రేంకారం చేస్తూ ఉండగా ధనుష్టంకారం చేస్తూ శత్రువుల హృదయాలు చేల్చాలి. విపరీతంగా బాణాలు, 500 చేతుల్లో బాణాలు, ధనుస్సులు పుచ్చుకుని 500 బాణాలతోటి శత్రువుల్ని నరుక్కుపోవాలి. అలా చీటికి మాటికి బాణాలు కొడుతూ ఉంటే అప్పుడు కదా చేతుల తేట తీరుతుంది. అలా యుద్ధం చేయలేని చేతులు చేతుల చొప్పనాతులు. అక్కడితో ఆగాడవాడు. మహావీరులైన రాజులతో, సాటి రాజులతో యుద్ధం చేసి వాళ్ళ చేతులన్నీ గండ్రగొడ్డళ్లతో పట్టపట్టపట్ట నరుక్కుంటూ వాళ్ళ తలకాయలు తెగ్గొట్టి అప్పుడు వాళ్ళని విరిచి ఆ నెత్తురు తాగుతూ మాంసం వద్ద నోట్లో వేసుకోవాలి. అలా రాజులందరినీ నరికే చేతులు చేతులు కానీ లేని చేతులు చేతుల, చిచ్చి పనికిరాని చేతులు ఇవి, వృధలివి. మంచి సోలాలు చేత్తో పుచ్చుకొని పొడవైన పదునైన త్రిశూలాలతో ఏనుగుల్ని, గుర్రాలని, శత్రువుల్ని ఒక్క పోటు పొడిచి పైకెత్తితే అప్పుడు ఆ రక్తం కిందకి జుమ్ముని కారుతూ ఉంటే, ఆ రక్తం నోట్లో పడుతూ ఉంటే తాగడానికి పనికొచ్చే చేతులు చేతులు, తక్కిన చేతులు మానవులకి వ్యధలు. ఈ పిడికిళ్ళు బిగించి ఏనుగుల కుంభస్థలాల మీద ఒక్క గుద్దు గుద్దుతూ ఉంటే ఆ ఏనుగుల కుంభస్థలాలు పగిలి నేల మీద పడి అందులో ఉన్న మధ్య మాంసం మేదస్సు కింద పడుతూ ఉంటే ఆ మాంసం తినడానికి పనికొచ్చే యుద్ధంలో విజృంభించే చేతులు చేతులు కానీ తక్కిన చేతులు చేతుల. అలా చరపడలేనటువంటి కలుగు ఉద్దామ భీమ సంగ్రామకేళి అటువంటి భయంకరమైన యుద్ధం జరపాలి. అలా జరపలేని కరములు అంటే చేతులు, కరము మిక్కిలి అని అర్థం అన్నమాట. దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. దుఃఖం ప్రసాదిస్తాయి కానీ సంతోషాన్ని ఇవ్వవు. అలాంటి యుద్ధం చేద్దామని దిగ్గజాల దగ్గరికి వెళ్ళాను. దిగ్గజాలు నా దెబ్బకి కింద పడిపోయాయి, మొగ్గి చతికిల పడ్డాయి. కులపర్వతాలను కొట్టాను, పర్వతాలు పిండైపోతున్నాయి. సముద్రుడితో కెరటాలు వచ్చేటప్పుడు ఈత కొట్టా, ఆ కెరటాలను వెనక్కి తిప్పికొడదామని ప్రయత్నించాను, సముద్రుడు ఓడిపోయాడు. నా చేతులకి మాత్రం ఏమి అలసట కలగట్లా, అంటే తేట తీరడంలా. ఇప్పుడు నాకు తేట తీర్చేవాడు ఒక్కడు లేడు. ఏం చేయమంటావరా ఇంత గొడవ చేస్తున్నావు అన్నాడు శివుడు ఆఖరికి విసిగెత్తిపోయి. అనిలో నన్ను నెదిర్చి బాహుగల శౌర్యస్ఫూర్తి పోరాడజాలిన వీరుండొకడైన పందెమునకున్ లేడయ్యే భూమండలిన్ అనయంబున్ భవదీయ దత్త కరసాహస్రంబు కండూతివాయు ఉపాయంబును లేదు ఈ భరము నెట్లోర్తున్ ఉమానాయక. ప్రభు ఈ భూమండలంలో 1000 చేతులతో ఉన్న నాతో పోరాడి నా చేతుల యొక్క గర్వాన్ని తగ్గించేవాడు పందెం పెట్టిన ఒక్కడూ లేడు. ఈ భుజముల బరువు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఈ లోకంలో ఈ చేతుల తీట తీర్చగలిగేవాడు తాటవలిచేవాడివి నీ ఒక రెండు దక్క నువ్వు ఒక్కడవే. కాస్త నాతో యుద్ధానికి రాకూడదు, నిన్ను చితక్కొట్టి నిన్ను 4 పీకి అప్పుడు ఈ చేతుల తీట తగ్గించుకుంటాను, వచ్చి రా యుద్ధానికి, బస్తీమేసవాళ్ళు మల్ల యుద్ధానికి రా అన్నట్ట. అనగానే ఈశ్వరుడికి ఆగ్రహం కలిగింది. అయినా ఆయన కరుణాస్వరూపుడే, అందుకని ఇంత పిచ్చపీనుగేమిటి, వరమిచ్చిన శివుడితో యుద్ధానికి రమ్మంటాడు, బస్తీ మీద సవాలంటాడు. వీడి దుంప తెగ అనుకుని, ఒరే నాయన నువ్వు నా శిష్యుడివి, భక్తుడివి, కొడుకుతో సమానం, నువ్వు ఎన్ని పిచ్చివోగుళ్ళు వగినా తండ్రిని గనక క్షమించాను, వరమిచ్చిన ఈ చేతులతో శూలంతో నిన్ను పొడిచి చంపలేను, అలాగని నీ కండకావరం దిగాలంటున్నావుగా మూర్ఖుడా, ఇప్పుడు శివుణ్ణి నువ్వు కోరిన వరం నీకు ప్రసాదిస్తున్నాను, విను మూఢ నికే మూఢ చెత్త నీకేతనమెప్పుడ కారణంబ దారుణి గూలిన్. నువ్వెప్పుడు ఆకాశంలో ఓ జెండాను ఎగరేస్తావు, కోట గోడ పైన ఒక కర్ర పెట్టేట, కోటకి గోడ, ఆ గోడకి పైన ఓ పెద్ద జెండా కర్ర, ఆ కర్రకి చివర జెండా ఎగురుతూ ఉంటుంది, అది మయూర కేతనం, నెమలి ఉంటుంది. ఆ జెండా తనంత తాను ఎవ్వరూ ముట్టుకోకుండా విరిగి కింద పడిపోతే, గాలి లేకుండా తుఫాన్ లేకుండా ఎవరూ దింపకుండా ఆ కర్ర విరిగి కింద పడగానే నా అంతటి వీరుడితో యుద్ధం ప్రాప్తిస్తుంది, నాతో యుద్ధం కాదు. అప్పుడు నీ చేతులన్నీ పీచున్న బీరకాయ నన్ను వండారు చూసారా, ఆ బీరకాయ ముక్కలు ఎలా అయితే తెగి నేల మీద పడతాయో, లేదా పొట్లకాయలు పటాపటా ఎలా తెగుతాయో అలా నీ చేతులు తెగి కింద పడతాయి. అప్పుడు నువ్వు బాబో బాబో అని ఏడుస్తావు, మూర్ఖుడా పరమేశ్వరుడితో వేళాకోళం పడతావుట్రా పో అన్నాడు ఆయన. వెంటనే వీడు అప్పుడు కూడా అర్థం కాల, మూర్ఖుడు కదా, ఎప్పుడు విరిగి పడుతుందో నా జెండా, అది విరగడమే నా ఎజెండా అనుకున్నాడు పాపం వీడు. అది విరగాలని, విరిగితే ఏమవుతుందో తెలియటలా, చేతులు తెగుతాయిరా తాట తీరుతుందిరా అంటే కూడా మూర్ఖుడు నీకేం చెబుతామండి, అజ్ఞానం వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు ఒక మంచి అద్భుతమైన శివ కళ్యాణం చేశారు, శివపార్వతుల కళ్యాణం అని ఒక గొప్ప నాటకం ఆడారు. చాలా జాగ్రత్తగా వినవలసింది, శివపురాణంలో అపూర్వంగా రాశారు. శివుడు పార్వతీ వేషాలు కొందరు వేయాలి, అందులో శివుడు వేషం వేసేవాడు ఎవడూ లేడు. అందుకని ఈ మూర్ఖుడు మళ్ళీ ఏం చేశాడు, శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర మేము శివపార్వతుల కళ్యాణం వేద్దాం అనుకుంటున్నాం, ఆ సమయంలో శివుడి వేషం ఎవరు వేద్దారమా అని చూస్తూ ఉంటే వేషం వేసేవాడు ఒక్కడూ దొరకట్లేదు, కాసేపు ఈ కాపలాతనం కట్టేబెట్టి నువ్వు ఎలాగో శివుడివే కదా డైరెక్ట్గా ఆ పాత్ర నువ్వే పోషించన్నాడు. ఈ శివుడికి ఉన్న సహనం ఎక్కువలేండి, సర్లే ఏం చేస్తానరా కర్మ కావలితనం ఒప్పుకున్నాను కదా అన్నాడు ఆయన. సరే లోపలికి వచ్చాడు. ఇప్పుడు శివుడి పక్కన పార్వతి వేషం ఎవరు వేయాలి, ఎవరికి వాళ్ళు పార్వతి వేషం నేను వేస్తానంటే నేను వేస్తాను, శివుడు ఇంత అందంగా ఉన్నాడు మళ్ళీ అవకాశం అసలు పార్వతి కిందకి ఇవ్వడం, ఏమండో నేను వేయొద్దా నే వేయొద్దా అంటూ ఉంటే ఈ బాణాసురుడికి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు ఉష, ఎవరూ వేయకూడదు నేనే వేస్తాను అన్నది. బాణాసురుడి కూతురికి ఉషకి ఒక చెలికత్తి ఉంది, ఆవిడ పేరు చిత్రరేఖ, కుంభాండు అని పేరు కలిగిన ఒక మంత్రి ఉన్నాడు బాణాసురుడికి. వాడు మంత్రియే కాదు జగజ్జంత్రి, బాగా కంత్రి, బాగా మంత్రాలు నిజంగా ఎరిగినవాడు. వాడు కూతురికి సకల విద్యలు నేర్పాడు, మహామాయాస్వరూపిణి చిత్రరేఖ అంటే. ఆ చిత్రరేఖ వచ్చి, చెలి నా మాట విను, నువ్వు తొందరపడకు, పార్వతీదేవి వేషం వేసి నువ్వు శివుడి దగ్గరికి చేరావంటే పార్వతికి తెలుస్తుంది, ఆవిడ శాపం పెడుతుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయంటే, ఆ పార్వతీదేవికి ఏం తెలుస్తా, ఆవిడ బయట ఎక్కడ ఉంటే ఈయన లోపలుంటే, నీ మహిమలు ఉన్నాయిగా, నీ మహిమలతో నన్ను పార్వతి కింద మార్చేయండి వెంటనే ఈవిడ పార్వతి కింద మార్చారు. ఈవిడ వచ్చి శివుడితో వచ్చి శివ కళ్యాణం కదా, శివుడు పార్వతీదేవి మెడలో తాళి కట్టేటటువంటి దృశ్యం ఆ సమయంలో ఈయన తాళి కట్టడానికి దగ్గరికి వచ్చి చిరునవ్వు నవ్వి పిచ్చిపీనుగా ఎన్ని వేషాలు వేసినా ఉల్లి ఉల్లే మళ్ళీ మళ్ళీ అన్నాడు ఆయన. వెంటనే ఈవిడికి ఆశ్చర్యం కలిగింది, ప్రభు నేను పర్వతరాజపుత్రిని పార్వతినంది. ఉషా నీకు ఇంకా చిన్నతనం పోలేదు, మీ నాన్న ఒక మూర్ఖుడు నువ్వు ఒక మూర్ఖురాలివి, పార్వతీదేవికి తెలియకముందే పక్కకెళ్ళు, తాళి కట్టే దృశ్యానికి అసలు పార్వతి వస్తుందిలే అనేలోపు అమ్మవారు అక్కడికి వచ్చేసింది. అమ్మ రాగానే యగాదిగా చూసి, ఉషా నీవు రాత్రి కలలో ఒక పురుషుడితో కొడతావు, వాడి కోసమని నానాయాతంలో పడతావు, చివరికి వాడిని నీ చెలికత్తె ద్వారా తెప్పించుకుంటావు, ఆ తర్వాత నీ జీవితం 6 నెలల పాటు శోకమయమైపోతుంది, నీ భర్తకి దూరమై అలవటించిపోతావు అని చెప్పించింది. చెప్పించగానే వెంటనే కాళ్ళు పట్టుకుని, అమ్మా అంత శాపం ఇవ్వకమ్మా, ఏదో ఈశ్వరుడు అందంగా తెల్లగా ఉన్నాడు అనుకున్నాను తప్ప ఇంత కూడా వస్తుంది అనుకోలేదు, క్షమించమని. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి నీ భర్తతో సుఖంగా వెడతావు, ఆ భర్త కూడా సామాన్యుడు కాదు, శ్రీకృష్ణ పరమాత్ముని మనుమడే నీకు భర్త అవుతాడు పమ్మని ఆశీర్వదించింది మళ్ళీ అమ్మ. క్రమంగా కాలం మారిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం అయిన తర్వాత రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుని అందులో మకాం పెట్టాడు. రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకి మన్మధుడు స్వయంగా ప్రజ్యుమ్నుడనే పేరుతో కొడుకుగా పుట్టాడు. అచ్చం కృష్ణుడిలో ఉండేవాటండి ఆయన. తామర సాక్షు వంశమున్న దర్పకుడీశరు కంటి మంటలంతామును దగ్ధుడై పెదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునల్ ప్రభవించె రుక్మిణీ కామిని గర్భమందు అసుర ఖండను మారట మూర్తియో యనల్. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో ప్రవేశించాడు మన్మధుడు. పూర్వం ఈశ్వరుడి కంటి మంటలకి దగ్ధమైనట్టుగా చెప్పుకున్నాక మనం, దర్పకుడు ఈశ్వరు కంటి మంటలం తామును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి, ఈశ్వరుడు అనుగ్రహం ఉంది కనుక పూర్వం కాలిపోయినా మళ్ళీ శ్రీ మహావిష్ణువులో ప్రవేశించి హరివీర్యం ద్వారా రుక్మిణీ గర్భంలో ప్రవేశించి పుట్టాడు. అచ్చం శ్రీకృష్ణుడిలో ఉండేవాట ఆయన. ఒక్క పింఛన్ తీసి పక్కన పెడితే కృష్ణుడు ఎవరు మన్మధుడో ఎవరి కృష్ణుడో తెలిసేది కాదు. అందుకే అసురఖండను మారటమూర్తియోయనన్, శ్రీకృష్ణుడికి మరొక రూపమా, శ్రీకృష్ణుడే 2 రూపములతో ఉన్నాడా రాముడు భీముడు సినిమాలోలాగా అన్నట్టుగా ఉండేవాట ఆయన. ఆశ్చర్యకరంగా అప్పుడప్పుడు ఒక్కోసారి రుక్మిణి కూడా వెనక నుంచి చూచి కృష్ణుడో కొడుకో తెలిసేది కాదు, అంటే కట్టుకున్న భార్యకు కూడా అనుమానం కలిగేంత రూపంతో ఉన్నాడంటే దాన్ని బట్టి చూడండి ఎలా ఉన్నాడు, అది ఈశ్వర అనుగ్రహం అంటే. ఆ తర్వాత కొంతకాలానికి రుక్మిణీదేవికి ఒక అన్నగారు ఉన్నాడు, వాడు రుక్మి, వాడు పరమ దుర్మార్గుడు. రుక్మిణీ కళ్యాణంలో మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు వాడు గుండు గొరిగాడని కూడా చెప్పుకున్నాం. అదిగో ఆ రుక్మికి ఒక కూతురున్నది, ఆవిడ పేరు రుక్మనేత్రి. ఆ రుక్మనేత్రి అని పేరు కలిగిన సౌందర్యవతిని ఇతనికిచ్చి పెళ్లి చేశాడు. చెల్లెలంటే చాలా ఇష్టమండి ఆయనకి. కృష్ణుడిని పెళ్లి చేసుకున్నప్పుడు కృష్ణుడి మీద కోపం వచ్చినా మా చెల్లి అని, బావగారి మీద విరోధం ఉన్న చెల్లెల్ని మాత్రం ప్రేమగానే చూసేవాడు. చి దిక్మాల బావ మొహం చూడను అనేవట్ట. కానీ చెల్లెలికి మాత్రం ప్రతి పండక్కి ఏదో కానుక పంపుతూనే ఉండేవాడు. అందుకనే వాడు చచ్చిపోయినా అమ్మవారినైనా భక్తితో చూశాడు కనుక చివరికి మళ్ళీ అమ్మవారిలోనే కలిసిపోయేవాడు. ఏదో ఒక భక్తి ఉండాలండి. అందుకని ఓ రోజున చెల్లెల దగ్గరకు వచ్చాడు. చెల్లెమ్మ బావగారితో మాత్రం నేను మాట్లాడను, అస్సలు నాకు ఇష్టం లేదు అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వుకుంది, నీ కర్మయోగం అనుకుంది, నువ్వంటే ఎంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచాను, నీ కొడుకు ఎంతో అందంగా ఉంటాడు, మన్మధుడిలా ఉంటాడు, నిజంగా మన్మధుడిలా ఉండడం ఏంటి, మన్మధుడే ఆయన, నీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను, మన బంధుత్వాలు ఇంకా దగ్గరికి వస్తాయి కదా అనగానే, సరే మా ఆయన్ని ఒక మాట అడుగుతాను, అదిగో మళ్ళీ అదే అంటావు, ఆనాడు నా మాట కాదని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ నా మాట కాదంటావా అంటే సర్లే అన్నది ఆవిడ. మొత్తం మీద రుక్మిణీదేవి ఉంది కనుక కాదనలేకపోయాడు కృష్ణుడు కూడా, ఆయనకన్నీ తెలుసు కనుక మొత్తం మీద రుక్మీ కూతురుని రుక్మిణీదేవి కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికీ అనిరుద్ధుడను కొడుకు పుట్టాడు. మళ్ళీ ఏం చేశాడు రుక్మి, నా మనవరాలు ఉంది, మనవరాలని నీ మనవడికి ఇస్తానన్నాడు ఈ సంబంధం కొనసాగిద్దామని. ఈ విధంగా మళ్ళీ తన మనవరాలని పరమ సౌందర్యవతిని రుక్మరేఖ అంటారు ఆవిడ్ని, ఆవిడ బంగారపు రంగులో ఉండేది. ఆవిడ పట్టుకొచ్చి కృష్ణుడి మనవడైన అనిరుద్ధుడికిచ్చి పెళ్లి చేశాడు. అనిరుద్ధుడు కూడా మళ్ళీ అచ్చం కృష్ణుడిలాగే ఉండేవాడు. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు కూడా శ్రీకృష్ణుడికి మారు రూపంలో కొంచెం వయస్సు అంటే తేడా తప్ప మిగతా శరీరము కానీ ఆకృతి కానీ నడక కానీ మాట కానీ అన్నీ ఒకే రకంగా ఉండేవి. ఆ అనిరుద్ధుడు కొంచెం పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ సమయంలో ఒక రోజున పార్వతీదేవి శాపం బాణాసురుడి కూతురికి పనిచేసింది. మనకు హనుమానరావు ఎప్పుడో కృతయుగం ఉన్నటువంటి బాణాసురుడు, ఇది ద్వాపరయుగం. ఈలోపు ఈ ఉషాదేవి రిటైర్ అయిపోలేదా అని. ఆవిడ దేవతాస్వరూపాలు వాళ్ళు, శ్రీకృష్ణుడికి భవిష్యత్తులో వంశంలోకి రాబోతోంది, అవన్నీ పక్కన పెడితే ఈశ్వర అనుగ్రహంతో బాణాసురుడు, అతని భార్య, అతని కూతురు, కొడుకు వీళ్ళెప్పుడూ నిత్య నూతన యౌవనంతో ఉండేవారు. అంటే దేవతలు ఎలా ఉన్నారో అలా ఉండేవారు. వాళ్ళ వయస్సు ఎప్పుడు చూసినా 30 ఏళ్ళే, ఇంకా వయస్సు దాటదు. నల్లని ఒత్తైన జుట్టు, అందము, సౌకుమార్యము, శరీర ఆరోగ్యము, దార్ఢ్యము, ఇవన్నీ ఎప్పుడూ నూతన యౌవనత్వంతో ఉంటాయి. అందుకని దేవతాస్వరూపిణిగా ఉండేది ఆవిడ. ఆవిడ ఒక రోజున హాయిగా అలిసిపోయి స్వాణపురంలో తన అంతఃపురంలో మంచం మీద పడుకుంది. పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియాలి కదా. మీరు కూడా మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని వచ్చాక ఆవిడ కళ మీ కళ కూడా ఒకటే అయ్యిందో లేదో చూసి సాయంత్రం 4 గంటలకి చెప్పుకుందాం. 4 అంటున్నాను కానీ ఎంత బతిమాలినా 4:30, 5 వస్తారు. కొంచెం ఇవాళ్ళన్నా 4 వచ్చేసి తొందరగా అయిపోతాయి, అంతకంటే లేదు. ఎందుకనంటే ఎక్కువసేపు ప్రవచనం చెప్పకుండా ఒక 1/2 గంట ఈ కథ పూర్తి చేసేసి అప్పుడు ఏం చేస్తాం, 4:30 లేక 5 రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీ కళ్యాణం వచ్చింది చూసారా, మనకి ఎప్పుడు అలవాటైపోయి శివపార్వతుల కళ్యాణం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే చేసుకుంటున్నావా, ఇక్కడ ఏకంగా 3 బ్రహ్మలు ఉన్నారు. సాధారణంగా 1 బ్రహ్మ అంటే సరిపోదు, త్రిమూర్తుల్లో 3 బ్రహ్మలు కలిసి ఎవరు ఎలా కంఠం విప్పుతారో చూద్దాం. అపూర్వ రీతిలో శివపార్వతుల కళ్యాణం చేసుకుందాం. మీరు అందరూ తప్పక పాల్గొండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో పాల్గొడానికి, గోత్రనామాలు ఇవ్వడానికి వెనుదీస్తారు ఇంత దూరం వచ్చి. గోకర్ణేశ్వరుడి సన్నిధానంలో కళ్యాణంలో పాల్గొనడం మహాయోగం. అది తలబురాలు పోసి ఆ తర్వాత ఆ తలబురాలు ప్రసాదంగా పట్టుకెళ్ళండి. అంచేత అందరూ కూడా 4 షార్ప్గా రండి. 1/2 ఈ కథని క్లుప్తంగా చెప్పుకున్నాక కళ్యాణ కార్యక్రమంలోకి వెడదాం. యోగ జాతకులందరూ కూడా సమయానికి వచ్చి కళ్యాణం చూడండి.
అనుకూలవతి అంటే భక్త యొక్క అవకాశాన్ని అవసరాన్ని ఎరిగినటువంటిది. ఆయన సంచాలనం చేసుకుంటే దాని కథను సరంజామాలన్నీ కూడా ఏర్పాటు చేయడం. తర్వాత ఆయన అతిథి అధ్యాపక మర్యాదను తెలిసినటువంటి వాడు. అతిథి అంటే తిథి వారంలో సంబంధం లేకుండా భోజనానికి వచ్చేటువంటి వాడు అతిథి అని తెలుస్తాడు. మనం ఎవరింటికన్నా వెళ్ళాలంటే ఇవాళ మంచిదేనా, ఇదే ఒకటి అత్యధికం ఏమిటి, వారం ఏమిటి, వాడు వెళుదామా వెళ్ళొచ్చా, ముందుగా వాడు తెలియకొచ్చి వెళ్తాం మనం అత్యధిక కాదు. అలా కాకుండా పట్టసాల పురాణం భోజనం చెప్పుకోవాలి వెళ్ళేటప్పుడు దాంట్లో భోజనం అయినట్లయితే ఒక మంచి ఇల్లు చూసుకుని ఈ ఇల్లు అతిథులకి మర్యాద చేసేటువంటి మన అవును కదా అనుకుని ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ యజమాని ఇంటికి అతిథి ఆ గృహస్థుడు కూడా వచ్చినటువంటి అతిథి చాలా మంచి మర్యాద చేసేటువంటి వాడు.